భగవద్గీత 6:3 ఆరు వృక్షర్ పునర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢశత సేవ సమకారణముచ్యతే. అనువాదం. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్నవాడికి కర్మ సాధనంగా చెప్పబడగా, యోగమునందు సిద్ధి పొందిన వాడికి భౌతిక కర్మ విరమణ సాధనంగా చెప్పబడింది. చెప్పండి, అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్నవాడికి కర్మ సాధనంగా చెప్పబడగా, యోగమునందు సిద్ధి పొందిన వాడికి భౌతిక కర్మల విరమణ సాధనంగా చెప్పబడింది. తాత్పర్యం, కృష్ణ భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకుని పద్ధతియే యోగం అని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుటకు యోగాన్ని ఒక నిచ్చెనగా చెప్పవచ్చు. అది జీవన అత్యంత హీనస్థితి నుండి ప్రారంభమై పూర్తి ఆత్మానుభవ స్థితి వరకు తీసుకుని వెళ్ళింది. వివిధములైన ఉన్నతులను అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ మెట్లతో పోల్చబడును, వివిధ నామములతో పిలువబడును. అటు యోగం అనే నిచ్చెన్ను జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం నామములు కలిగి ఉండను. యోగ నిచ్చెన యొక్క ఆరంభం యోగా రురుక్షు అని, దాని ఆఖరి పెట్టిన యోగా రూఢమని పిలవబడు. ఆరంభ దశలో వివిధములైన నియమం ద్వారా, వివిధములైన ఆసనముల ద్వారా దాదాపు శరీర వ్యాయామం వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించడానికి చేయు అష్టాంగ యోగం పద్ధతులు కామ్యకర్మలనే భావించడం. అయినా ఇంద్రియాలను నియమించుటకు అవసరమైన పూర్ణ మనోనిర్మలత అవి సహాయభూతములు కాగలవు. ధ్యానమునందు పూర్ణత్వం పొందినవాడు కలసిపెట్టడి మానసికత నుండి బయటపడు. కృష్ణ చైతన్యంలో కృష్ణునే సదా తలచున్నందున మొదటి నుండి ధ్యాన స్థితి నెలకొంది. అంతేగాక నిరంతరం కృష్ణ సేవ ఎందు నిలిచి ఉన్నందున అతడు అన్ని విధములైన కామ్యకర్మలను త్యజించగలుగును. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమూలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే సన్రూప స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అష్టాంగ యోగ పద్ధతి ఎందు ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మ సాధనంగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని పొందిన వాడికి భౌతిక కర్మల విరమణ సాధనంగా చెప్పబడింది. జీవి జీవుడు ఈ సంసారంలో ఆత్మస్పృహని కోల్పోయి భగవంతుని విడమర్చి పూర్తిగా ఈ సంసార బంధాల్లో కూరుకొని పోయి ఉంటాడు కదా. సగటు మనుషుల జీవితాన్నంతా మనం చూసినట్లయితే వాళ్ళకి బాడీ కాన్షియస్ లైఫ్, సమాజంలో 99% మనుషులందరూ కూడా నేను ఆంధ్రుడిని, నేను ఇంజనీర్ని, నేను ముసలాడిని, తర్వాత వీళ్ళు నా బంధువులు, ఇవి నా ఆస్తులు, వీళ్ళు నా శత్రువులు, ఇవి నా కోరికలు, ఎలాంటి ఆధ్యాత్మిక చైతన్యం లేకుండా శరీర చైతన్యం మనం ఈ ఆత్మని శబ్దాన్ని శాస్త్రాల్లో శరీరానికి వాడారు, మనస్సుకు వాడారు, ఆత్మకు కూడా వాడారు. నువ్వెవరు అంటే చెప్పచ్చు, శరీర ఉపాధితో మనం మాట్లాడచ్చు, లేదా నువ్వెవరు అంటే నేను మగవాడిని, నేను మధ్య వయస్కుడిని, నేను ఆంధ్రుడిని, నేను భారతీయుడిని, ఇది శరీర ఉపాధి. లేదా ఇంకో రకంగా మనం నేను ఇంజనీర్ని, నేను క్రికెట్ ప్లేయర్ని, నేను సినిమా యాక్టర్ని, ఇది కూడా మానసిక ఉపాధి. మూడవది ఆత్మ ఉపాధి, చాలా తక్కువ మంది నేను భగవంతుడి యొక్క దాసుడిని, నేను కృష్ణుడి యొక్క దాసుడిని అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. మన శరీరం అనుకున్నప్పుడు మనం అప్పుడు కూడా దాసులే. మనం శరీరం అనుకున్నప్పుడు మనం పుట్టిన దేశానికి సేవ చేయాలా, మనకుండేటువంటి సంబంధికులకు సేవ చేయాలా, లేదా మనం ఇతరులతో మనం పెట్టుకున్న సంబంధాన్ని బట్టి మనం పనిచేయాలా, ఇంకా నేను మనస్సు అన్నప్పుడు కూడా నేను సైంటిస్ట్ అని చెప్పి గమ్మున ఉంటే సరిపోదు, నేను సైంటిఫిక్గా పనిచేయాలా, నేను క్రికెటర్ అని చెప్పి నిద్రపోతామంటే పని కాదు, ఆటలో మన నైపుణ్యాన్ని మనం ప్రదర్శించాలా, లేకపోతే ఇంజనీర్ డాక్టర్ ప్రతి వ్యక్తి తన యొక్క ఉపాధిని చదువుతా, శరీరం అంటే దానికి సంబంధించిన కార్యాల్లో లిప్తుడు కాడు, మనస్సు అంటే అటువంటి కార్యాల్లో తలమును కలవడం, ఆత్మ అన్నప్పుడు, ఆత్మ అన్నప్పుడు రెండు రకాలు, ఒకళ్ళు నేను ఆత్మ అంటారు కానీ నేను కృష్ణు యొక్క దాసుడు అది వాళ్ళు అనలేరు, అహం బ్రహ్మాస్మి, నేను శరీరం కాదు నేను ఆత్మను, కాబట్టి వాళ్ళు కాబట్టి నేను శరీర భోగాల నుంచి బయటపడాలా, నేను భోగాలు తగ్గించుకుని భోగాలు లేకుండా బతకాలా, బతుకుతారు కూడా వాళ్ళు. అంటే వాళ్ళు ఎంతవరకు ఆత్మను తెలుసుకుని ఆత్మ సంబంధం ఎవరితో ఉంది అది తెలియనట్లయితే అటువంటి వాళ్ళు వాళ్ళు భోగాలు తగ్గించుకుని ఇతరులకి రోగాలు తగ్గించడానికి, భోగాలు కలిగించడానికి, మనకుండే భోగాల్ని రోగాల్ని తగ్గించుకుని ఇతరులకి భోగాలు పెంచడానికి, దానివల్ల వాళ్ళకి రోగాలు వస్తే వాళ్ళ రోగాలు తగ్గించడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక స్థాయే లేదు. చెప్పుకోవడం నేను ఆత్మ అంటున్నాడు, మిగతా వాళ్ళు కూడా ఆత్మే. అయితే మరి మిగతా వాళ్ళకి మనం భోగాలు కలిగించడానికి స్కూళ్ళు కట్టి హాస్పిటల్ కట్టి దానాలు ఇచ్చి అని చేసి మనం అనుభవించుకుని ఇతరులు అనుభవించడానికి సేవ, సమాజ సేవ. ఆత్మసేవ అంటే ఏదో తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఆధ్యాత్మిక బతకడం రాదు కాబట్టి ఇతర వ్యక్తుల్ని వాళ్ళకి ఏ రకంగా మనం ఆధ్యాత్మిక జాగృతి తేవాలా, ఆధ్యాత్మిక జాగృతి తెచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ఉంచాలా. నేను శరీరం కాదు ఆత్మ అంటే సరిపోదు. నేను శరీరం కాదు ఆత్మ అంటే తర్వాత ఆత్మ యొక్క అవసరాలు ఏంది, ఆత్మ యొక్క కోరికలు ఏంది, ఆత్మ యొక్క పనులు ఏంది, ఆత్మ యొక్క ధ్యేయం, ఆత్మ దేనికోసం బతకాల, ఇవన్నీ మనకి తెలియకపోతే మనం థియరిటికల్గానే ఉండిపోతాం. నేను శరీరం కాదు ఆత్మ. కానీ మనం ఈ శరీర బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేసినా కూడా మనం ఇక్కడ ఈరోజు శ్లోకంలో అపాయింట్కి వస్తున్నాం. యోగి ప్రారంభంలో ఉన్నప్పుడు అతను కొంతవరకు తెలిసింది నేను శరీరం కాదు నేను ఆత్మని. కాబట్టి శరీరంతో సంబంధాన్ని తెగ్గొట్టుకోవాలి. వాటి దృష్టిలో యోగం అంటే నెగిటివ్ ఫ్యాక్టర్స్. నేను ఈ శరీరంలో ఇరుక్కొని నేను ఆనందంగా బతకలేకపోతున్నాను, నేను ఈ శరీరంలో ఇరుక్కొని సంసార తాపత్రయాల్లో కొట్టుమిట్టాడుతున్నాను, ఇవన్నీ కూడా నేను ఊహించుకునేవి కల్పించుకునేవి. నేను అర్థమైంది, అది ఊహించుకునేవి కల్పించుకునేవి తగ్గొట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. కానీ వాస్తవిక జీవితం దానికి ఇంకా తెలియదు. కానీ అంత మాత్రానికి వచ్చి తను యోగిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇక్కడ కృష్ణుడు ఆరంభ స్థితిలో ఉన్న యోగి. యోగ రురుక్షు యోగారూఢుడు. యోగారూఢుడు అంటే యోగ మార్గంలో ఎదిగినటువంటి వాడు. ఆరూఢం అంటే పైకెళ్ళడం, అవరూఢం అంటే కింద ఎదిగిరాడు, ఆరూఢం అంటే పైకి పోవడం. అంటే యోగారూఢుడు అంటే యోగ మార్గంలో ఎదిగినటువంటి వాడు. యోగ రురుక్షు నో వైస్ ప్రారంభకుడు. అంటే ఇక్కడ చాలామంది వాద వివాదాలు ఆడుతూ ఉంటారు. కానీ మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఏది చేయడం సరైనటువంటిది, మనం బదిలీలు చేస్తుంటే దీనివల్ల లాభం ఏముంది, 10 మందికి మేలు కలిగే పనులు, 10 మందికి సహాయపడే పనులు చేయొచ్చు కదా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. దీనికంటే 4 డబ్బులు సంపాదించి దానం చేయొచ్చు, లేదా వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ పని చేయొచ్చు, ఈ పని చేయొచ్చు. ఏం చేయకుండా భజన చేస్తూ కూర్చుంటే నీ అవసరాలు ఎంత తీరుతాయి, వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు. ఇట్లా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే కృష్ణుడు దానికి సమాధానంగా ఈరోజు శ్లోకంలో మనుషులందరూ శారీరకంగా ఒకలాగే ఉన్నా కూడా మనందరికీ 2 కాళ్ళు 2 చేతులు 1 తలకాయ 2 కళ్ళు 1 నాలుక ఇవన్నీ అందరికీ ఇవి అందరికీ సమానంగానే ఉంటాయి. కానీ అందరి తలకాయ ఒక రకంగా పనిచేయదు, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. దాన్ని కృష్ణుడు దాన్ని బట్టి ఆయన రకరకాల మనుషులకు రకరకాల పద్ధతులు. కొంతమంది ఆలోచనలు శరీరానికి పరిమితం ఉంటాయి, ఆలోచనలు మనసుకు పరిమితం ఉంటాయి, కొంతమంది ఆలోచనలు ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవితం ఏంటి, సార్థకమైనటువంటి జీవితం అంటే ఏంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బావిలో కప్పలాగా ఎవరికి తోచింది ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ ఉంటాం, మిగతా వాళ్ళని తప్పనుకుంటూ ఉంటాం. కానీ యోగంలో పూర్ణత సాధించిన వాడు అతనికి తెలుస్తుంది ఎవరు ఎక్కడున్నారు. మనకి 10th class చదివి ఉండొచ్చు, మనం బీఏ చదివి ఉండొచ్చు, మనం పిహెచ్డి చేసి ఉండొచ్చు. 10th class చదివినవాడు పిహెచ్డి సబ్జెక్ట్స్ ఉంటే ఆయన దాన్ని ఒప్పుకోకపోవచ్చు, దానికి విషయాలని తెలీదు. కానీ 10th class వాడు మాట్లాడుతుంటే పిహెచ్డి వాడికి తెలుస్తుంది ఈయన యొక్క అవగాహన మాత్రం ఉందని. 10th class వాడు పిహెచ్డి వాడిని ఎవాల్యుయేట్ చేయలేడు, అని పిహెచ్డి వాడు 10th class వాడిని ఎవాల్యుయేట్ చేయగలడు అని తెలుస్తుంది. అందుకంటే కూడా ఎక్కువ తెలుస్తుంది. కానీ సమాజంలో మనకు అహంకారం ఉండడం వల్ల ప్రతి మనిషి కూడా ఇంకో మనిషిని ఎస్టిమేట్ చేస్తూ ఉంటాడు. అహంకారం ఐ నో ఐ థింక్ అంటే వినయం అన్నటువంటి వాడు ఓపికగా నేర్చుకుంటాడు, వినయం లేనటువంటి వాడు భక్తులను గుర్తుపట్టలేడు, భక్తుల యొక్క ఆలోచనను అర్థం చేసుకోలేడు అహంకారంలో, వాళ్ళకి వినయం లేదు. భక్తులకి వినయం అనేటువంటిది వాళ్ళకి సహజమైన లక్షణం. భక్తులు వినయాన్ని చూపించక్కర్లేదు, భక్తులు ఎవడెట్ట తెస్తే నాకేమి, నేను మనకు మార్గం దొరుకుతుంది అంతే కదా. మనకి మార్గం దొరికినప్పుడు, మనకి ఈత కొట్టడం వచ్చినప్పుడు ఎవడెట్టు తెస్తే నాకేమి, నేను బతికి బయటపడాలా అది చేసుకోవచ్చు, లేదా నేను బతికి బయటపడాలా నాతో పాటు 10 మంది కూడా నీకు కాపాడాలా, రెండు చేయొచ్చు. మన వరకు బతికి బయటపడచ్చు, మనతో పాటు 10 మందిని మనం బతికించవచ్చు. సప్తి ఒక భక్తుని ప్రచారం చేయొచ్చు, చేయకుండా ఎవరెట్టపోతే మనకే మనం మన మార్గంలో పోతూ ఉండాలి. కానీ యోగంలో ఎదిగినటువంటి వాడు అతడు వినయం చూపించాల్సిన అవసరం లేకపోయినా, అతను ఇతరులకు సేవ చేయాల్సిన అవసరం లేకపోయినా ఆయన కూడా అతను సేవ చేయకుండా ఉండడు, సేవ చేయడానికి అతను తయారవుతాడు. ఎందుకంటే సామాజిక బాధ్యత, నాకు మరొకళ్ళు చెప్పడం వల్ల నాకు ఈ మార్గం దొరికింది, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల నాకు మార్గం దొరికింది. కాబట్టి మనం కూడా ఈ మార్గాన్ని ఇతరులకు చెప్పినట్టయితే వాళ్ళు కూడా ఈ దుఃఖ సంసారం నుంచి బయటపడేటువంటి అవకాశం వాళ్ళకు కూడా కలుగుతుంది. భక్తులందరినీ టాలరేట్ చేస్తూ ఉంటారు, భక్తులు కూల్గా ఉంటారు, భక్తులు ఎంతో ఓర్పు కలిగి ఉంటారు కదా. భక్తుల లక్షణాలు ఓర్పు, క్షమ, దయ, లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఈ సంసారంలో ఎంత కష్టాలు ఉన్నాయి, కానీ నిజానికి సుఖపడడం ఎంత సులభం. కాబట్టి సుఖపడడం సులభం కాబట్టి మనం కొద్దిగా ఓపిక పట్టినట్టయితే ఎంతోమంది మనం ఇయ్యగలుగుతాం. ఈ సంసారంలో కష్టాలు భరించరానేటువంటి మనిషిగా పుట్టిన తర్వాత మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి చేతనైనట్టుగా తోచినంతగా మనం ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత భగవంతుడి ఇష్టం, ఆ తర్వాత జీవులకు వాళ్ళకు ఉండేటువంటి స్వతంత్రం, తర్వాత భక్తులకి ఇది కూడా తెలుస్తుంది. మనం భజన చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం, ప్రచారం చేస్తుంటే దానిలో భజన కూడా ఉంది కదా. కీర్తన చేస్తుంటే మనము లాభాన్ని పొందుతున్నాము, మనం మిగతా వాళ్ళకి కూడా లాభాన్ని కలిగిస్తున్నాం. మనం జపం చేసుకుంటామంటే మనం లాభాన్ని పొందుతున్నాం, ఇతరులకి మనం వాళ్ళు మారడానికి మనం ఏ రకంగా సహాయపడుతున్నాం. కాబట్టి యోగ మార్గంలో ఎదిగినటువంటి వాడికి తెలుసు నాకు ఢోకా ఏం లేదు, నాకు రిస్క్ ఏం లేదు. కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల నాకు మేలు కలుగుతుంది, ఇతరులకి మేలు కలుగుతుంది. కానీ నేను గమ్మునున్నట్టయితే అసలు నా ఒక్కడికి మేలు కలుగుతుంది. లేదా యోగ మార్గంలో ఎదగినటువంటి వాడు ఈ తలనొప్పులని నాకెందుకు, ఈ కష్టపడ్డ ఇదంతా ఎందుకు, అది యోగం లేదు. ఎదిగినటువంటి వాడు మీకు కష్టంగా చూడు. ఎదిగినటువంటి వాడు భగవంతుడి సేవలు చేయడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎవరైతే శరీర స్థాయి నుంచి బయటపడలేదో అటువంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎంత కష్టపడి ఎందుకు చేయాలో ప్రచారం ఇదంతా. కానీ ఒక యోగికి శరీరాన్ని భగవంతుడి సేవలో ఉంచడం అతనికి స్వాభావికమైనటువంటి స్థితి. భక్తుడు భయపడడం కానీ, అతను సంకటం కానీ, అతను ఈ పని కఠినమైంది ఇదంతా అతనే పడించుకోడు. బస్ భగవంతుడి కోసం చావాలా. యోగి అంటే నేను భగవంతుడికి దాసుని, భగవంతుడి కోసం పనిచేస్తూ చావడం కంటే అంతకంటే గొప్ప చావు ఇంకోటే ఉంది. ఏదైనా రష్యాలో పోయి ప్రచారం చేయాలా, చైనాలో పోయి ప్రచారం చేయాలా, పట్టుబడితే వాళ్ళు మనల్ని జైల్లో పెట్టి మనల్ని సతాయించి చంపచ్చు. అంటే వాళ్ళ దేశం నియమాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతం వాళ్ళకి అర్థం కాదు. మనిషి సరళంగా బతకచ్చు, కొద్దిగా పని చూసుకొని పుస్తకాలు చదువుకుంటూ భజన చేసుకుంటూ బతకచ్చు. కానీ వాళ్ళకి ఆత్మ అవగాహన లేదు. కాబట్టి దాన్ని వీళ్ళంతా కూడా ఈ పన్నంతా కూడా వేస్ట్ అనుకుంటారు. ఈ ఫిలాసఫీ అంతా వేస్ట్, ఈ భజన అంతా వేస్ట్ ఆఫ్ టైం అని కూడా అన్నాడు రష్యా వాళ్ళు అనేవాడు. రిలీజియన్ ఇస్ ది ఓపియం ఆఫ్ ది మాసెస్. ఈ మతం అనేటువంటిది జీవితంలో కష్టపడ్డం, ఈ చలి ఎండకి చలికి, తర్వాత సంసారంలో ఏదైనా పని చేయాలంటే కష్టపడాలి. పొద్దున దిమ్మ బాగాలు కొడుతున్నాం, దిమ్మ బాగాలు కొట్టడానికి కాంక్రీట్ దిమ్మ కొట్టి కొట్టి జబ్బలు పడిపోతాయి. కాబట్టి ఎవరైనా భజన చేసుకుంటే వీడికి గట్టి పని నేను చేయడం చేత కాదు, కానీ భజన చేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన వాడుకుంటుంది. అసలు ఆ కాంక్రీట్ దిమ్మను ఎందుకు తయారు చేయాలో నేను పగలగొట్టే తలకాయలే. కాంక్రీట్ దిమ్మను తయారు చేసిన అవసరం ఏంటి, నేను పగలగొట్టాల్సిన అవసరం ఏంటి, గుడిసెల్లో బతికితే సరిపోతుంది. కాబట్టి మనకి అతి తెలివితేటలు ఎక్కువ ఈ పనికి మాలి పని చేసి దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం సరి చేయడానికి మళ్ళీ ఇంత కష్టపడి ముందు దాన్ని తయారు చేయడానికి కష్టపడాలి, దాని మీద పగలగొట్టడానికి కష్టపడాలి. అంటే మనం ఈ సంసారంలో బంధాల్లో ఎదుర్కోవడానికి కష్టపడుతూ ఉంటాం. ఆ తర్వాత ఆఖరిలో అర్థమవుతుంది మనం చాలా కష్టపడాలి. అందుకే మీరు సుధామ దివ్య ఇట్లాంటి వాళ్ళ వయసులో తొందర తొందరగా భక్తులు చేయొచ్చు. కానీ వాళ్ళ వాళ్ళ స్కూల్లో టీచర్లు அதில் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் சடுகுறுத்துனாங்க, கட்டுமான கட்டிட்டு எங்கால தெரியிட்டேன், இது பட்டுந்த இருக்கிறது இதுக்காக மட்டுனாரு அட்டை பத்து நாள் அதிகம் பண்ணுது எஞ்சியால் அட்டையார் தகர் மணி இருக்கு செப்பிட்டு மணி தெரிசு பக்தர்களுக்கு பத்து கடவுள் மேலும் கொண்டிச்சாக்கரியில் எரிஞ்சி அடுத்த வாசல் நிறுவன பகவான் தேவி பிரசன்ன எடுக்காது பகவந்தன் பிரசன்ன தேசக்காரன்ட்டார் பகவந்தர் செப்பினால சிம்பிள் பகவந்தர் செப்பினட்டு தேசினட்டயித்தே அது கஷ்டம் சுலபம் இருக்குது பகவந்தர் பஜன் செய்யப்பட்டே பஜன் செய்யலாம் பஜன் செய்யணும் சுலபம் காவச்சு కానీ అడ్జస్ట్ సరిపోతుంది కానీ మనం అట్లా కానట్టయితే మనం శారీరక కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అది చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటుంది. ఇక్కడికి రకరకాల మనుషులు ఇక్కడ చదువుతుంది అందరూ కూడా వేరువేరు కాన్షియస్నెస్లో కొంతమంది బాడీ కాన్షియస్నెస్, కొంతమంది మైండ్ కాన్షియస్నెస్, కొంతమంది స్పిరిచువల్ కాన్షియస్నెస్. కాబట్టి భక్తి మార్గం ఎవరికి అర్థమవుతుంది? స్పిరిచువల్ కాన్షియస్నెస్. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చెబుతుంది, ఒకటి వచ్చి ఈ యోగ పద్ధతి అనేది ఒక నిచ్చెన లాంటిది. మొదటి మెట్టెక్కి వాడు ఒకచోట ఉన్నాడు, ఆఖరి మెట్టు మీద ఉన్నాడు ఒకచోట ఉన్నాడు, మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో ఉన్నారు, అందరూ ఒకళ్ళని చెప్పడానికి లే, పై మెట్టు ఎక్కేసినాడు ఇంకెక్కడానికి లే, పై మెట్టు ఎక్కేసినాడు శుభ్రంగా ఆయనకి కష్టపడాల్సిందేం లేదు, ఆయన ఆఖరి అంతస్తులు చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి ఊరంతా తిలకించడం తర్వాత ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకి ఎంత గాలి చక్కగా ఆయన విశ్రాంతిగా బతకచ్చు, శుద్ధమైనటువంటి గాలి ప్రశాంతంగా బతకచ్చు, ఎందుకంటే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి వెళ్ళా. కానీ కింద ఉన్నవాడికి ఈ కాలువ కంపు, ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి కోరిక, ఆ తర్వాత అతనికి ఇంకా కన్ఫ్యూజన్ ఏది బాగుంటుంది అంత. కానీ అని చూసి పైకి వచ్చేసినాడు అతనికి కన్ఫ్యూజన్ ఏంలే అయిపోయింది అంత, వాట్ ఈజ్ వాట్ తెలిసిపోయింది. ఇక్కడ ఈ శ్లోకంలో చదువుతుంది, ఈ కూర్చుని భజన చేయడం అనేటువంటిది మన భక్తి మార్గంలోకి వచ్చినా కూడా ఇది ఎదిగినటువంటి యోగ పద్ధతి నవదా భక్తి. శ్రవణం కీర్తనం స్మరణం విష్ణు అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, ఈ నవదా భక్తి. నవదా భక్తి మనకి ఫోకస్ తెలిసిపోయింది ఆత్మకి, చెప్పాను కదా ఆత్మ యొక్క అవసరాలు ఏంటి, ఆత్మ యొక్క సంబంధం ఎవరితో ఉంది, మనం ఆధ్యాత్మిక స్థాయిలో ఎలా ఉండగలము, ఇది తెలిసిపోయినటువంటి వాడు భక్తి మార్గంలో ఉంటాడు అని తెలుసు. పరమ ఆకర్షణ కృష్ణుడు. కాబట్టి ప్రతి క్షణాన్ని కృష్ణుడి సంబంధంలో పెట్టుకున్నట్టయితే నేను కాలు జారేటువంటి పరిస్థితి ఉండదు, నేను బ్రష్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, మళ్ళీ మళ్ళీ జన్మలెక్కాల్సిన అవసరం ఉండదు. ఈ సంసారంలో ఉన్నా కూడా నీటిలో తామరాకులాగా, నీటిలో తామరాకులాగా ఈ సంసారంలో ఉన్నా కూడా వాళ్ళు మనందరం అనుకుంటా ఉంటాయి సంసారంలో ఉన్నాం కాబట్టి ముసలితనం రోగం వచ్చాయి అని, మనకి ఏమి కూడా భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కానీ ఎదిగినటువంటి వ్యక్తికి అతను తన మనస్సును శరీరం నుంచి పుల్డ్ అవుట్, మోహ మమతల్ని చంపుకున్న వాడికి రాగద్వేషాల నుంచి బయటపడిన వాడికి అతనికి ఎలాంటి ఉద్విగ్నత అనేది ఉండదు. మోహమంతుడు పుట్టినా కూడా సంతోషపడేది లేదు, చనిపోయినా కూడా సంతోషపడే దుఃఖపడేటువంటిది ఏం లేదు. అంటే ఎవరైతే డిసోసియేషన్, ఎవరైతే మనం విత్డ్రా చేసుకుంటాం ఈ శరీరం నుంచి, ఈ శరీరంలో లిప్తులైనప్పుడు మనకి అన్ని కూడా సుఖ దుఃఖాలు అనేటువంటి, ఈ శరీరం నుంచి మనం పుల్ అవుట్ చేసుకుంటే శరీరానికి సుఖం కలిగినా శరీరానికి దుఃఖం కలిగినా, నేను ఈ శరీరం అనుకునేటువంటి ఆలోచన మనం వదిలిపెడితే శరీరానికి సుఖం కలిగితేనే దుఃఖం కలిగింది కదా. అప్పుడప్పుడు మనం పడవలో ప్రయాణిస్తాం, మనం నీళ్ళలో ఉన్నంతవరకు పడవ అవసరం, పడవలో ఉన్నంతవరకు మనం పడవకి చిల్లు లేకుండా ఉండడం, ఈ పడవ మంచి కండిషన్లో ఉండడం అని అవసరం. నీళ్ళలో ఉన్నప్పుడు పడవ అవసరం, పడవలో ఉంటే పడవ యొక్క కండిషన్ కూడా మనకు అవసరం. మనం ఒడ్డు దాటేసిన తర్వాత ఇంకా మనకి పడవ అవసరం ఉంది, పడవ పరిస్థితి ఎలా ఉంటే మనకి అవసరం లేదు. ఇలా ఎదిగినటువంటి యోగి అంటే అతని శరీర తాపత్రయాలు పోయినాడు, యాంకరింగ్ అండ్ లామెంటేషన్ శరీర తాపత్రయాలని వదిలేసి అతనికి అవమానం జరిగినా, మనకు అవమానం జరిగితే మనకి భరించడం కష్టం ఉంటుంది, మనకి అతను మనం సమ్మానం చేస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. కానీ శరీరం ప్రతి మోహాన్ని వదిలిపెట్టిన వాడికి అతనికి ఈ రెండు పరిస్థితులు కూడా అతనికి ఎలాంటి ఇది కలిగించలేవు, అలజడి కలిగించలేవు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక స్థాయి ఎదిగినటువంటి వ్యక్తి వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతలు వేరు, ఆధ్యాత్మిక స్థాయికి ఎదగకుండా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు వేరు. అందరికీ ఒకటే పద్ధతి కాదు. ఆధ్యాత్మిక ఎదగినటువంటి వాడు అతను భజన చేస్తూ ఉంటే అతనికి నమ్మకం లేదు, అతనికి అవగాహన లేదు, భగవంతుడు నమ్మకం ఉన్నవాడికి భగవంతుడు దొరుకుతాడు. మనం కోట్ల సంవత్సరాలు భగవంతుడు అంటున్నా కూడా మాయావాదులు వాళ్ళు కూడా భజన చేస్తూ ఉంటారు, చేస్తారు లేదా, వాళ్ళు భాగవతం చదువుతూ ఉంటారు, వాళ్ళు భజన చేస్తూ ఉంటారు, భగవద్గీత చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆత్మానుభవం కలగదు. వాళ్ళకి నమ్మకం లేదు కృష్ణుడు అనేవాడు ఉన్నాడు, వాడు భగవద్గీత అది కృష్ణుని కొట్టి పారేసి ఆత్మ మాత్రమే సత్యం, ఉన్నదంతా కూడా ఆత్మే, అట్లాంటి వాడి ఎన్ని జన్మలు భగవద్గీత అయినా లాభం ఉంది. భగవద్గీత చదవడం అంటే భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టు మనం ఒప్పుకోవాలి, అప్పుడు భగవద్గీత చదువుతున్నట్టు. మనం భగవద్గీత అది మన ఆలోచన పెట్టుకుంటామంటే ఎనాడు చదువుతుంది లాభం, రోజుకో కొత్త ఆలోచన. భగవద్గీతను మన ఆలోచనలకు సపోర్ట్ చేసుకోవడం, కానీ భగవద్గీత ఉద్దేశం మన ఆలోచనలు మార్చుకోవడం. భగవద్గీత అది మన ఆలోచనలు సపోర్ట్ చేసుకోవడం కాకుండా భగవద్గీత అది మన ఆలోచనలు భగవద్గీత పద్ధతిలో మార్చుకోవడం. కాబట్టి శ్రద్ధ లేకుండా మనం ఎంత భజన చేసినా కూడా, శ్రద్ధ లేకుండా మనం భగవద్గీత భాగవతం అయినా మనకి లాభం ఏం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం మంచి పనులు ఆలయట్ సారాయి తాగమాక, ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు సెక్స్ చేయమాక, నీ మనస్సు శరీరం రెండు కూడా దూషితం అవుతాయి, తర్వాత నువ్వు మాంసం తినమాక క్యాన్సర్ రోగాలు వస్తాయి. ఇవి వాళ్ళకి నచ్చుతాయి. కాబట్టి ఎవరైతే కేవలం శరీర స్థాయిలో ఉన్నాడో అతనికి శరీర ఆరోగ్యానికి కావాల్సిన విషయాలు చెప్పాలి. అదేవిధంగా అతను ఇతరుల శరీరాలకి సేవ చేసే పద్ధతులు చెప్పాలి. అతనప్పుడు మనం ఏదో చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది అతనికి. కొద్దిగా ఆత్మజ్ఞానం ఉన్నవాడికి అతనికి మనం ధ్యానయోగం, ధ్యానయోగం అంటే కొద్దిగా తెలిసింది, నువ్వు ఇంద్రియాలు నిగ్రహించుకోవాలా, నువ్వు మనసుని అదుపులోకి తెచ్చుకోవాలా, దానికోసం నువ్వు ప్రాణాయామం చెయ్యి, అది చెయ్యి ఇది చెయ్యి అని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ చదువుతుంది, యోగ పద్ధతి ఆరంభ స్థితిలో ఉన్నవాడి కర్మ సాధనంగా, అంటే వాళ్ళు ఈ శరీరాన్ని వాడుకుంటూ ఈ శరీరాన్ని ఏ రకంగా మనం పవిత్రీకరించాలా, ఈ శరీరాన్ని ఏ రకంగా మనం కొద్దిగా నిర్మలం చేసుకోవాలా కదా. మనకి శరీరానికి అలవాట్లు ఉంటాయి, మనసుకు అలవాట్లు ఉంటాయి. ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువ తినడం, ఎక్కువ మాట్లాడడం ఈ శరీరానికి ఉండే అలవాట్లు, ఈ మనసుకు ఉండే అలవాట్లు. మనకి ఈ మోహమమతలు రాగద్వేషాలు ఈ శరీరానికి ఉండేటువంటి, ఈ మనసుకు ఉండేటువంటి అలవాట్లు. కాబట్టి మనకి తెలుస్తుంది, నేను చేసిన పనినే చేస్తూ నేను సమయాన్ని పాడు చేసుకుంటున్నా, కాబట్టి దీనికి ఎట్ట బయటపడాలి. దానికంటే నువ్వు సూర్య నమస్కారాలు చేయి, నువ్వు ప్రాణాయామం చేయి, నువ్వు ఆసనాలు చేయి తీయని. కాబట్టి శరీరానికి యోగ పద్ధతి ఆరంభంలో ఉన్నవాడికి ఈ కర్మలు సాధనం కాగా, యోగంలో ఎదిగినటువంటి వాడికి కర్మల విరమణ, అంటే అటువంటి వాళ్ళు ఎవరు చేయకర్లా, డైరెక్ట్గా ఆధ్యాత్మిక కార్యాలు. అందుకే భక్తులు వాళ్ళు ఆసనాలు వేయడం, వాళ్ళు ప్రాణాయామం చేయడం అని వాళ్ళు భక్తులు చేరు. వాళ్ళు డైరెక్ట్గా భక్తులు నవదా భక్తి. ఈ రకంగా భక్తులు కాని వాళ్ళు భక్తుల్ని తప్పుపడుతూ ఉంటారు, కానీ భక్తులైనటువంటి వాళ్ళు అందరినీ అర్థం చేసుకోగలుగుతారు. భక్తులు కాని వాళ్ళు భక్తుల్ని తప్పుపడుతూ ఉంటారు, కానీ భక్తుడైనటువంటి వాడు మిగతా వాళ్ళందరూ ఏ స్టేజ్లో ఇరుక్కున్నాడు, ఇతను శరీర స్థాయి నుంచి ఎదగలేదు, ఇతను మానసిక స్థాయి నుంచి ఎదగలేదు, కాబట్టి ఇతని స్థితిలో ఈ విధంగా పనిచేయడం అతనికి అవసరమే. ఎందుకంటే అతనికి అర్థం కావట్లేదు, నమ్మకం లేదు. మనకు అర్థం కావట్లేదు, నమ్మకం లేకపోతే ఎవరు చేస్తారు, చేయలేం. కాబట్టి ఆల్రెడ్ ఇందుకు ఇంకా మనం మందిరంలో మఠంలో చేరడం చేరకపోవడం ఇవి కూడా అంతే. ఎవరిని మనం బలవంతంగా మఠంలో చేరమనక్కర్లా, గమనిస్తూ ఉంటే చాలు. ఎవరు ఎదిగినటువంటి వాడు, కొంతమంది నేను ఉద్యోగం చేస్తూ మందిరానికి డబ్బులు ఇస్తూ నేను ఈ రకంగా అది ఒక గొప్ప సేవ అనుకుంటూ ఉంటాను. మందిరానికి డబ్బులు ఇవ్వడం ప్రభుపాద టైంలో కూడా వాళ్ళు మొదట్లో ప్రభుపాద ఆయన ప్రచారం చేయడానికి డబ్బులు అవసరమైతే శిష్యులను అడిగాడు, మేమేం చేయాలంటే ఆయన చెప్పాడు, మీరు కొంతకాలం పనిచేయండి అని. వాళ్ళు పనిచేసి డబ్బులు తీసుకొచ్చి ప్రభుపాదకి ఇస్తున్నాను, భజన చేస్తున్నాను. వాళ్ళకి భజనలో వాళ్ళకి ఆనందం కలుగుతుంది, కీర్తనలో భగవంతుడి సేవల్లో వాళ్ళకి ఎంతో బాగుంది. ఆ తర్వాత ప్రభుపాద అన్నారు, మీరు ఇంక ఉద్యోగాలు వదిలేసండి, వచ్చి మఠంలో చేయండి. వాళ్ళు ప్రభుపాద మరి మఠం నడపడానికి డబ్బులు ఎట్లా వస్తుంది, మీరు తెస్తుండే కదా మఠాన్ని, దేవుడి ఏర్పాటు మీకు అప్పుడు అర్థం కాలేదు కాబట్టి ఒకసారి వదిలేసుకొచ్చింటే ఏం చేస్తారు, ఇప్పుడు మీకు అన్నీ వదిలేసినా కూడా ఏ రకంగా మనం బతకచ్చు. మీకు భక్తులు, భక్తులకి విసిగా ఉండదు, నేను ఖాళీగా కూర్చున్నది ఏం చేస్తాను. భక్తులు మనసుని ఏ రకంగా బిజీగా పెట్టుకోవాలి. కానీ ఆ తెలియనటువంటి వాడిని ఖాళీ కూర్చోబెడితే ఎన్ని సమయం ఖాళీ ఉన్నాను, ఎన్ని సమయం మనం డబ్బులు గో చేయొచ్చు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు, ఖాళీ కూర్చుంటే అవుతుంది. సో ఇది నాట్ రైట్ క్యాండిడేట్. యోగంలో ఎదిగినటువంటి వాటి భక్తుడు అంటారు. భక్తుడు అతనికి తెలుసు శరీర అవసరాల కోసం పని చేయవలసినటువంటి అవసరం లేదు, ప్రచారం కోసం పని చేయాలంటే చేయొచ్చు, కేవలం మన శరీర అవసరాల కోసం ఒక ఎదిగినటువంటి యోగికి తెలుసు పని చేయాల్సిన అవసరం లేదు. దాని గణేష్ అని బయట ఉద్యోగం లేదు, వచ్చి ఇక్కడ చేరిపోతాడు, అసలు తింటున్నాడు భగవంతుడు భయం చేస్తాడు. మన జనాలు ఉద్యోగం చేసి సంపాదించుకుంటే కదా, లేకపోతే అట్ట పెట్టి తిండిట గడుస్తుంది సమయం, సంపాదించుకుంటే తిండి గడుస్తుందా లేదా, గడుస్తుంది కానీ ఉద్యోగం లేదు, సొంతంగా ఉండడానికి పెద్ద బిల్డింగ్ తినడానికి తెలుసు. భగవంతుని భజన చేసుకుని సేవలు చేసుకుంటే ఏట గడుస్తుంది. ఎదిగినటువంటి వాళ్ళు ఈ విషయాలు కాబట్టి ఈ భక్తి అనేటువంటిది అది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది కాదు. అది ఎదిగినటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలుస్తుంది, ఇంతకంటే మనం చేయాల్సింది ఏం లేదు. డైరెక్ట్గా భగవంతుడు సేవ చేసుకుంటుంటే భగవంతుడు మనం పూలు పెట్టుకున్నట్టుగా చూసుకుంటా ఉంటాడు. మనం ప్రతి భక్తుడు నేను భక్తి మార్గంలో రావడం వల్ల నాకు ఏం కలిగింది, అందరు భక్తులు చేస్తారు, నేను భగవంతుడికి ఎంత చేస్తే భగవంతుడు నాకు అంత చేసినాడు, మనం భగవంతుడికి ఎంత చేసినా కూడా భగవంతుడు మనకు అంత చేస్తాడు. కానీ మనం భగవంతుని ఇంకా ఇంకా చేసుకుంటే భక్తులు మనకి ఇంకా ఎంత భగవంతుడు మనకు చేస్తాం. భక్తుడికి భగవంతుడికి పోటీలో భక్తుడు ఓడిపోతాడు. మనం భగవంతుని ఎంత ఇవ్వగలం, ఎంత సేవ చేయగలం, కానీ భగవంతుడు మనం ఊహించినంతగా మనకి చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చదువుతుంది, రకరకాల మనుషులు ఉంటారు, అందరూ కూడా భక్తికి రావాలా, కానీ ఎదిగినటువంటి వాడు భక్తి మార్గంలో ఉండగలరు, ఎదగినటువంటి వాళ్ళు ఈ అష్టాంగ యోగం అని శారీరక కర్మల్లో, లేదా వాళ్ళు ధ్యాన యోగం అని మానసిక కర్మలు, మనస్సు ఏ రకంగా నేత్తి నేత్తి ఐఎమ్ నాట్ దిస్. కానీ ఎవరికైతే తెలుసో నేను కృష్ణుడి యొక్క దాసుని, వాళ్ళు ఇంకేం పట్టించుకోరు, మనసు ఇట్టాగా ఉంటూ ఉంటుంది. మనం కృష్ణ భక్తిలో ఉన్నట్లయితే మనకి కృష్ణుడు కాపాడుతాడు, కృష్ణ భక్తులు ఆకర్షణ ఉంది, అది కలిగినట్లయితే నేను ఈ అనాచారాల నుంచి అనావశ్యకమైనటువంటి ఆలోచనల నుంచి నేను బయటపడగలుగుతాను. కాబట్టి భగవన్నామం జపం చేయడం అనేటువంటిది సిద్ధి పొందినటువంటి వాళ్ళ పని. మామూలు చిన్న చిన్న యోగులు భగవన్నామాన్ని వాళ్ళు నమ్ముకోలేరు, వాళ్ళు రకరకాలుగా ఎన్నెన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ పూర్తిగా ఎదిగినటువంటి మనిషి అతను భగవన్నామాన్ని పట్టుకుంటుంటే మనం పతనాన్ని పొందేటువంటి అవకాశం ఉండదు. నేను భగవన్నామంలో సుఖం కలుగుతూ ఉంటుంది, భగవన్నామంలో భగవంతుడు మన వెంట నీడలాగా వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆనందంగా బతుకుతూ భగవంతుడి సంరక్షణలో. కానీ మనం నమ్మకం లేకపోతే ఒళ్ళు మౌనం చేసుకోవాలా, మనం కష్టపడాలా, ధ్యాన మార్గం అని చెప్పి, జ్ఞాన మార్గం అని చెప్పి, మనం కర్మయోగం అని చెప్పి అది చేస్తూ ఉండాలి. కాబట్టి మనకి శాస్త్రాల నమ్మకం ఉంటే మనం సులభంగానే ఈ మెట్లన్నీ ఎక్కకుండా, కదా ఒక బిల్డింగ్కి వెళ్ళాలంటే లిఫ్ట్ స్టేర్ కేస్, మనకి లిఫ్ట్ పెట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు కావాలా, మెట్లు కట్టుకోవడానికి 50 వేలు కావాలా, మన దగ్గర 5 లక్షలు లేకపోతే మెట్లు ఎక్కిపోతాం. అంటే మనకి తెలివితేటలు ఎక్కువగా ఉంటే భక్తి మార్గంలోకి వస్తాం. అందుకే భగవంతుడు భక్తి మార్గాన్ని బుద్ధి యోగం అన్నాడు. బుద్ధి యోగం అంటే భక్తి యోగం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.